ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయోగ్యులమైనప్పటికీ నాయన, పాత్రులమైనప్పటికీ కాడా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని పోషించి సంరక్షించి ప్రభువా గత కాలం అంతయు నాయన మమ్మల్ని కాపాడి ఇదిగో ఈ నూతన సంవత్సరం మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన తండ్రి, మరి బిడ్డలందరినీ క్షేమంగా ఉంచినందుకు నీకు స్తుతులు. మరి ఈ సంవత్సరం నాయన మరి కొంతమంది పేరెంట్స్ కూడా కొత్తగా రావటం ప్రభువా, వారిని కూడా చూసి సంతోషించడానికి మీరు కృప చూపించారు. మా అందరితో కూడా జాయిన్ అవ్వడానికి సహాయం చేశారు ప్రభువా. మరి అలాగే తండ్రి నాయన, ఇప్పటివరకు నాయన పాటల్లో మీరు సహాయం చేశారు, పాటల్లో మీరు మహిమ పొందారని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఇప్పుడు నీ వాక్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వాక్యం మాకు దయచేయండి, నీ వాక్యంతో మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వీళ్ళారా, మరి నాకు చదివిన వాక్యం, ఉత్తర ప్రత్యుత్తరాలు వాక్యం నేను చెప్పట్లేదు కానీ ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తము నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరం వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరో ఈయన వాగ్దానం చేసేదంటే సింహాసనాసీనుడు. ఈ లోకంలో చాలామంది మనుషులు వాగ్దానం చేస్తారు, రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తారు, అలాగే ఎంతోమంది వాగ్దానం చేస్తారు, కానీ వాడు వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. కానీ ఇక్కడ చేసేది దేవాది దేవుడైనటువంటి, రాజాది రాజు అయినటువంటి, సింహాసనాసీనుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అలాగే యెషయా గ్రంథము 43:19 కూడా, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇది అప్పుడే మలుచును. కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 43 పాత నిబంధన గ్రంథంలో 19:18, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఎడారిలో త్రోవ అంటే చాలా మనకు కష్టమే, మనం త్రోవ చేయలేము, కానీ దేవుడు చేస్తానంటున్నాడు. ప్రభువు మన జీవితంలో సమస్తమును నూతనమైనవిగా చేస్తానంటున్నాడు. కాబట్టి గత కాలంలో జరిగిన వ్యాధి బాధలు, మరి ఆ సిస్టర్ చెప్పే రమ్య మదర్ చెప్పిన వ్యాధి బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా అపజయాలు, కొన్ని అపజయాలు, వీటన్నిటి నుండి మనల్ని మార్చి మన హృదయాన్ని నూతనమైనదిగా చేయటానికి, నూతన హృదయాన్ని దయచేసి నూతన ఆత్మను పురమరించి నూతన బలమును ఆయన మనకి ఇచ్చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇది చూసినట్లయితే అయితే పాతవి గతించటం, క్రొత్తవి జరగటం. మనం 2 Corinthians 5:19 కూడా మనం 5:17 కూడా మనం చూసినట్లయితే, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇదిగో సమస్తమును నూతనమైనవి అని చెప్పి అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ పాతవి గతించటం అంటే ప్రకృతి కూడా అలాగే దేవుడు పెట్టాడు, ప్రకృతి కూడా నియమం పెట్టాడు. మనం గ్రీష్మకాలం అటువంటి అని చూసినప్పుడు ఆకులన్నీ పండిపోయిన ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ తర్వాత నెలలో మళ్ళీ చక్కని చిగురు వేసి చక్కగా నూతనంగా అదొక చెట్టు మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ చిగుళ్ళు చూసినప్పుడు, ఆ చెట్టును చూసినప్పుడు మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది దేవుడు ఆ యొక్క ప్రకృతికి ప్రతి సంవత్సరం పెట్టాడు. కానీ మనకు నూతన హృదయం దేవుడు ఇచ్చినప్పుడు అది వన్సే, ఒక్కసారే నూతన హృదయం. మళ్ళీ మళ్ళీ పాత పడిపోవటం, మళ్ళీ కొత్తదవటం, మళ్ళీ పాతదవటం, ఇవన్నీ కూడా దేవుడు మనకి పెట్టలేదు. ఓన్లీ వన్స్ ఈ విల్ రెన్యూ
విల్ క్రియేటర్ క్రియేట్ అవర్ హార్ట్ న్యూలీ. కాబట్టి ఇప్పుడు మేము హిందువులు కూడా చూసినప్పుడు భోగి పండక్కి చెత్త చెదారం అంతా భోగి చేసేసి కాల్చేస్తాం. అట్లాగే మనలో కూడా ఉన్నటువంటి చెత్త చెదారం అంతా దేవుని దగ్గరికి తీసుకెళ్తే ఆయన కాల్చేస్తాడనమాట. అలాగే క్రీస్తు పూర్వం క్రీస్తు శకము అని ఉన్నాయి. ఈ లోకంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకము అని కూడా ఉన్నాయి. మరి క్రీస్తు దగ్గరికి రాకముందు మన జీవితం ఎలా ఉంది, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది. కాబట్టి క్రీస్తుకు పూర్వం మనమంతా క్రీస్తు దగ్గరికి వస్తాం, నిజమే. అది నామినల్గా రావటం వేరు, మనం హృదయాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి రావటం వేరు. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే సౌలు అనే రాజు ఉన్నాడు, దావీదుకు ముందు సౌలు అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి దేవుడు నూతన హృదయం దయచేశాడు, నూతన హృదయం దయచేశాడు, నూతన మనసు దయచేశాడు. 1 సమూయేలు 10:6 చూసినట్లయితే, సమూయేలు గ్రంథము 1:10:6 మనం చూస్తే, ఎవరైనా చదవండి దయచేసి. ఒకటో సమూయేలు, సరే ఇదంతా లేట్ అయిపోతుంది కాబట్టి వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును అని సమూయేలు ఆయన్ని ఆశీర్వదించాడు. అప్పుడు అట్లాగే మనం ఏం చేస్తామంటే 9వ వచనంలో మనం చూసుకుంటే 10:9 అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను, ఆ దినముననే ఆ సూచనలు కనపడను. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా దేవుడు మనకి నూతనమైన హృదయం ఇస్తానని చెప్తున్నాడు. అలాగే ఈ మరి ఏంటి ఆయన ఇచ్చే నూతనమైనవి, మన జీవితంలో నూతనమైనవి ఏమిటి? ఆయన ఇచ్చేది నూతన హృదయం. మొట్టమొదట ఏంటి ఆయన ఇచ్చే నూతనమైనవి మన జీవితంలో అంటే, మన ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఏదైనా నూతనమైన గృహం కట్టుకున్నాం అనుకో, మనకి ఎంతో సంతోషం వేస్తుంది. మన పిల్ల మనం అంతా పట్టరానటువంటి ఆనందంతో మునిగి తేలుతామంట. అలాగే కొత్త బట్టలు పిల్లలకి బర్త్డే రోజులు కొన్నట్టయితే వాళ్ళు మహా సంతోషంగా ఆనందంగా ఉంటారు. కానీ మనం మరి మన ఆత్మీయ జీవితంలో క్రొత్తది ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు నూతన హృదయము మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు 36:26 చూసినట్లయితే, మీరు రాసుకోండి, మరి ఇంటికెళ్ళి నాకు ఒకసారి మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మరి అక్కడ మేమైతే అన్నిటికంటే మోసకరమైన హృదయం ఎలాంటిదండి? హృదయం ఎలాంటిది? అన్నిటికంటే మోసకరమైనది. ఈ లోకంలో చాలా రకాలైన మోసాలు ఉంటాయి, డబ్బు గురించిన మోసం, తర్వాత ఇంకా మరి చదువుల గురించిన మోసం, వ్యవసాయంలో మోసం, బిజినెస్లో మోసం, రకరకాల మోసాలు ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని కనుగొనగలవాడు ఎవడు? మీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దానికి ఒక రోగం ఉందంట. నేను చెప్తాం కదా, దేవుడే చెప్తున్నాడు నీ హృదయానికి ఒక రోగం ఉంది. ఏంటి ఆ రోగం? అది ఎవరికీ తెలియదు. మన శరీరంలో అనేక పార్ట్స్ ఉంటాయి కదా, గుండె, ఊపిరితిత్తులు, లీవరు, తర్వాత ఇవన్నిటికీ ఆ పార్ట్స్లో ఏమేమి రోగం ఉందో తెలుసుకోవటానికి అన్ని మెషినరీస్ వచ్చేసినాయి. స్కానింగ్ ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు. కానీ నీ హృదయంలో ఏముందో ఏ ఒక్కడికి తెలియదు. అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని కనుగొనగలవాడెవడు? ఎవడూ లేదు. దాన్ని కనుగొనేది ఎవరూ లేదు. ఒక దేవుడు మాత్రమే నీ హృదయంలో ఉండాలి, కనుగొనగలడు. కాబట్టి అందుకనే దావీదు అంటున్నాడు కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయంలో అతను పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడు. దేవా దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయి, నా యందు శుద్ధ హృదయం కలగచేయి ప్రభువా. నా అంతరంద్రం అంతరింద్రియముల్లో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు నాయన, నన్ను త్రోసేయొద్దు నాయన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు నాయన, నీ యొక్క ఆత్మను నాలో నుండి తీసివేయొద్దు నాయన, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు నాయన, నీ రక్షణానందం మరలా నాకు దయచేయి ప్రభువా, సమ్మతి గల మనసిచ్చి నన్ను దృఢపరచు ప్రభువా అని దావీదు ఎంతగానో గోజాడి. అంతేకాదు, నీ రక్తంతో నన్ను కడుగుము, ఈ సోపుతో నన్ను కడుగుము, యమం కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను చేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. యమము కంటే తెల్లగా, యమమును చూసారా మీరు? చూసారు హిమాలయ పర్వతాలను, అమెరికా ఇక్కడ కూడా చూసుంటారు. ఇది ఫిజికల్గా చూసారో లేకపోతే టీవీలో చూసారో నాకు తెలియదు, కానీ హిమము ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కానీ హిమము కంటే తెల్లగా అంటున్నాడు ఏంటి దావీదు? హిమం కంటే తెల్లగా ఏముంటుంది? ఇంగ్లాండ్ దేశ రాజు గారు చార్లెస్ గారు, ఆయన వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారంట. చుట్టాలింటికి వెళ్తే అక్కడ చిన్న పాప ఉండి తలుపు తీసుకున్నాడు. అలా తీస్తే చుట్టాలు వెళ్ళాయి. మామూలుగా ఫ్రీగానే ఉంటారు కదా వాళ్ళు. వెళ్తే రెండంకులు అని కూర్చొని సోఫాలో కూర్చున్నాక రాజుగారు ఆమె ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నంటే, అంకులు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా అన్నారంట. ఏంటి అడుగమ్మా అన్నంట. హిమం కంటే తెల్లగా ఏముంటుంది అని అడిగిందంట. అడిగేసరికి ఆయన ఆలోచించి ఏంటమ్మా, ఏంటి ఇలా అడుగుతున్నావు, ఏంటి ఎవరు అడిగారు, ఎవరు ఏంటంటే ఎవరు అడగటం కాదు, దావీదు అడిగాడు అంకుల్ దావీ అని చెప్పి ఆయన్ని అడిగింది. నిజమే, హిమం మనం దూరం నుండి చూస్తే తెల్లగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే దుమ్ము ధూళి, ఆ వాతావరణంలో ఉన్న దుమ్ము ధూళి అంతా కలిసి ఉంటుంది. కాబట్టి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు నా పాపములు కడుగుము అని చెప్పి దావీదు మొరపెడుతున్నాడు. మనం అలాగే ఎప్పుడైనా మొరపెట్టామా? దేవుడు అందరికీ ఇవ్వడండి, అందరికి ఇవ్వడు ఈ నూతన హృదయం. ఎవరైతే పాత హృదయాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర మరి లోకంలో ఆయన హృదయంలో ఉన్నదంతా కూడా క్రమరిస్తారో, అవన్నీ కూడా మనం ఒప్పుకొని ఆయన దగ్గర కక్కేసుకున్నట్లయితే అప్పుడు నీకు నూతన హృదయం ఇస్తాడు. మొన్న రాత్రే నా మనవడు పెద్ద మనవడు కేలకు, తాతయ్య మీరు ఎప్పుడు మారు మనసు పొందారు అన్న, 35 ఇయర్స్ అయింది నాన్న అన్న. మరి నువ్వెప్పుడంటే నేను 6 ఏళ్ళకే పొందాను. కాబట్టి మారు మనసు పొందటం అనేది ముఖ్యం మన క్రైస్తవ జీవితంలో మారు మనసు పొందకుండా డైలీ మనం వచ్చి వెళ్ళినట్లయితే దేవుడు నూతన హృదయాన్ని మనకి ఇవ్వడు. అసలు మన హృదయంలో ఘోరమైన వ్యాధి, అసలు మన హృదయంలో ఏమేమి ఉన్నాయని మనం ఆలోచిస్తే మార్కు సువార్త 7:21 చూసినట్లయితే, మార్కు సువార్త 7:21 మనకి అన్నీ ఉంటాయి. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొక్కకు పిలిచి, మీరు అందరూ నా మాట విని గ్రహించండి, వెలుపలి నుండి లోపలికి పోవునది, సారీ 21 కదా, లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చు. చూసారా, అందరూ అనుకుంటారు వ్యభిచారమే పాపం అనుకుంటారు, వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటారు, కానీ ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. అసూయ, ద్వేషం, మత్సరం, చూడండి అసూయని ఏమంటారు, గ్రామాల్లో ఏమంటారు, స్వప్నాత్తానం అంటారు కదండి. స్వప్నాథి మన దగ్గరికి వచ్చింది ఏంటంట. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మా ఇవన్నీ కూడా మనసులో మనకు తెలియని పాపాలు చాలా ఉంటాయి. కనపడే మనుషులకు కనపడేవన్నీ కూడా దొంగతనాలు, జనహత్యలు, జారత్వాలు, వ్యభిచారాలు, ఇవన్నీ మనుషులకు కనపడతాయి, కానీ మనసులో ఇంకా హృదయంలో ఇంకా పాపాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు. మరి మీలో మరి నేను అడగను కానీ మీలో ఎంతమందికి ఆ యొక్క నూతన హృదయం దేవుడు ఇచ్చాడో నాకు తెలియదు. నాకైతే ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు చెప్పగలరా మీరు? సరే, కాబట్టి ప్రియమైన వారలారా, నూతన మనసు, నూతన తలంపు, నూతన కృపలతో నిండిన ఆత్మ సంబంధమైన ఆ యొక్క హృదయాలు ఆ హృదయానికి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మనం ఇక్కడ చూసినట్లయితే పేతురు రాసిన పత్రిక రెండు కొత్తగా నూతన హృదయం ఇచ్చినప్పుడు కొత్తగా జన్మించిన శిశువులు వలె పాలను అపేక్షించడం అనేది పాలు అంటే దేవుని వాక్యం. అలాగే రెండోదిగా ఏమిస్తాడు అని మనం ఆలోచన చేస్తే నూతన ఆత్మను ఇస్తాడు. రెండోది ఏమిస్తాడు? మొట్టమొదటిది నూతన హృదయాన్ని ఇస్తాడు, రెండోది నూతన ఆత్మని ఇస్తాడు. నూతన ఆత్మ చూడండి, యెహెజ్కేలు గ్రంథమే 11:19 మనం చదివినట్లయితే 11:19 మీ దగ్గర అంతా ఇంగ్లీషు బైబిల్స్ ఉంటాయి అనుకోండి, అఫ్ కోర్స్ మీరందరూ తెలుగు వచ్చిందని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. 11:19 వారియందు నూతన ఆత్మను చూడండి. ఇక్కడ మాంసపు గుండెను ఇస్తాను అంటున్నాడు. మాంసపు గుండె అంటే మనకి శరీరంలో రక్తాన్ని ప్రసరించే గుండెగా, అది ఆత్మ సంబంధమైన హృదయం. ఆత్మ ఉంది మన లోపల, దానికి ఒక గుండె ఉంది, అదే హృదయం. ఇది మనకి కనపడే గుండె అది శరీరానికి సరిపోతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ నూతన ఆత్మ దేవుడు మనలో ఉంచుతాడు, నూతన హృదయం ఇస్తాడు, అలాగే నూతన ఆత్మను కూడా ఇస్తాడు. కాబట్టి ఈ ఆత్మ మనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచుకోకూడదు, ఖాళీగా ఉంచుకోకూడదు. ఖాళీగా ఉంచుకుంటే ఏమవుతుందండి? ఖాళీగా ఉంచుకుంటే మత్తయి సువార్త 12:43 ఏముందంటే, మనం యొక్క మా నీ హృదయాన్ని శుభ్రంగా చేసుకొని హృదయంతో ఊడ్చి అమర్చి పెట్టినప్పుడు ఖాళీగా ఉన్నట్లయితే మనలో నుండి బయటికి వెళ్ళినటువంటి ఆ యొక్క దురాత్మలు మనకి ఒక దురాత్మ కాకుండా మళ్ళీ 7 దురాత్మల్ని లోపలికి తీసుకొస్తుంది. అదే ఖాళీగా ఉంది, చక్కగా ఉంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ వీలుగా ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఆ సైతాన్ గాడు ఏం చేస్తాడు? మళ్ళీ 7 దురాత్మల్ని మనలోనికి తీసుకొస్తాడు. అప్పుడు మరి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి బహు గొప్పది. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు కూడా నింపుకోవాలి. ఏం నింపుకోవాలో గాజు త్రాసులో గాజు బాటిల్ అనుకోండి, గాజు బాటిల్లో లోపల విషవాయువు ఉంది. ఏమండి? విషవాయువు ఉంది. అది ఎట్లా బయటకు పోతుంది? మీ అందరికీ తెలుసు అనుకుంటా. అందులో నీళ్ళు పోస్తే విషవాయువు బయటికి వెళ్ళిపోతుంది. అట్లాగే మన ఖాళీ యొక్క హృదయంలో ఆత్మలో మనకి ఖాళీగా ఉంచినట్లయితే అనేక దురాత్మలు వచ్చి మనకి మళ్ళీ పాపపు పాత అలవాట్లు పాతమైనటువంటి అపవిత్రమైనవి చేయటానికి సాతాన కీడు మనకి ఆత్మలో ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు కూడా ఖాళీ ఉంచకుండా ఏం చేయాలి? దేవుని వాక్యంతో నింపుకోవాలి, తర్వాత ప్రార్థనతో నింపుకోవాలి, తర్వాత దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండాలి, కాబట్టి తర్వాత దేవుని యొక్క ప్రభు వల్ల ఆరాధనలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నాం. చూడండి, ప్రార్థన మొదట్లో మారు మనసు పొందిన కొత్తలో బాగానే చేస్తాం మనం, కానీ రాను రాను ఏమైపోతుంది? ఐహిక విచారాలతో మనం నింపబడిపోయి ఇక ప్రార్థన నెమ్మదిగా అయిపోతుంది. ఒక కట్టెల పొయ్యిలో 10 కట్టెలు పెడతాం, ఎలా ఉంటుంది? మండిస్తే ఎలా ఉంటుంది? భగభగ మండిపోద్ది. అదే అందులోంచి ఒక కట్టె తీసి బయట పెడతాం, ఏమవుతుంది అప్పుడు? ఎలుగుద్ది, కొంతకాలం బాగానే ఎలుగుద్ది, నెమ్మదిగా ఆగిపోతుంది.
అలాగే నువ్వైనా అంతే నేనైనా అంతే దేవుని బిడ్డల సహవాసంలో నువ్వు లేకపోతే నువ్వు కూడా నీ ఆత్మలో నీ హృదయంలో నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉంటావు. కాబట్టి మనం దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండాలి, ప్రభు రాత్రి భోజనంలో మనం ఉండాలి. మరి కరెక్ట్గా టైంకి రావాలి. మనం విమానం దగ్గరికి వెళ్ళాలంటే 2 గంటల ముందు, ట్రైన్ దగ్గరికి వెళ్ళాలంటే 1 గంట ముందు, బస్సు దగ్గరికి వెళ్ళాలంటే 1 గంట ముందు, మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే 1 గంట తర్వాత, 1 గంట తర్వాత. మరి డానియల్ అన్న గారు మరి ఆయన మంచి పని చేశారు, కరెక్ట్గా 7 ఇంటికి స్టార్ట్ చేసేసారు. మా దగ్గర కూడా ఇండియాలో ఏలూరులో ఎవరు వచ్చినా రాకపోయినా టైం అంటే టైం, ఎవరు రాలేదనుకో స్టార్ట్ చేసేస్తారు, 1 గంట దాకా వస్తూనే ఉంటారు. అది మంచి పద్ధతి కాబట్టి అది కూడా మనకు దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చినప్పుడు మనం దేవునికి అప్పచెప్తాం అన్నమాట ఆత్మను. కాబట్టి దేవుడు అంటున్నాడు, కొత్త తైలంతో నేను అంటబడ్డాను. చూసారా ప్రియమైన వారులారా, తర్వాత మనందరి మీద కూడా మీరు ఆ మేడగదిలో ఎదురు చూస్తూ ఉండండి ప్రార్థనతో. ఎప్పుడైతే ప్రార్థనతో ఎదురు చూశారో అప్పుడు ఆ సర్వజనుల మీద అక్కడ ఉన్న వారందరి మీద కూడా ఆత్మ కుమ్మరించబడింది. కాబట్టి ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ ఎక్కడా మిస్ కావద్దు. మీరు ఫ్యామిలీ ప్రేయర్ మిస్ కావద్దు, పర్సనల్ ప్రేయర్ కూడా మిస్ కావద్దు. పర్సనల్ ప్రేయర్ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ పర్సనల్ ప్రేయర్ చేసుకోండి, ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక దేవుడు మనకిచ్చే నూతనమైనది ఏంటంటే నూతన బలాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. నూతన బలం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. చూడండి ప్రియమైన వల్ల మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఎదురు చూడటం అంటే ఏంటి? ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటమే యెహోవా కొరకు మనం కనిపెట్టుకొని ఉండటం. ఏమైన వాళ్ళారా, దేవుని ఉండాలే ఆసక్తి మనకి లేకపోతే మనం ఎలాగే ఉంటాం? ఎదురు చూడటం అంటే ఎలాగా, ఏం చెప్తానంటే, నేను ఒక సైనికుడు వస్తున్నానని ఫోన్ చేశాడు. భార్య అన్ని పిండి వంటలు తీసుకొని వెళ్ళిపోయింది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి. అదంతా నా పని చేసిందేమో, ఆ టైం వచ్చేసరికి నిద్ర వచ్చింది, ఎక్కడో మెట్ల కింద నిద్రపోయింది. అతను వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోయాడు, ఎప్పుడో లేచింది. ఏమంటే అటు ఏం రావాలి వచ్చిందంటే ఎప్పుడో వెళ్ళిపోయింది కదా. మనం ఎదురు చూస్తున్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా? యెహోవా కొరకు ఎదురు చూచువారు, చదవండి 43, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు చూసారా? పక్షిరాజు రాత్రి మేము ఇదే చదువుకున్నాం, పక్షిరాజు ఆ 103వ కీర్తన. పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని, ఆ పక్షిరాజు ముసలి అయిపోయినప్పుడు ఏం చేస్తుందంటే పైకి వెళ్ళిపోతుంది. ఇక ఎవరికి అందరంత పైకి వెళ్ళిపోయి ఎక్కడో కొండల మీద, ఎక్కడో అక్కడ అసలు మనుషులు కనపడరు, ఒక పక్షులు కనపడవు, ఏం ఇంకా పైకి అనమాట, పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని సూర్యుడి వైపే చూస్తుందంట. ఆ చూసినప్పుడు ఆ కాంతి కళ్ళల్లో పడి మరి ఆమెకు పక్షిరాజుకి అలా చేస్తుంది. అంటే మరి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటుందో, కానీ ఆ ఉపవాసం ఉంటుంది, ఏమి తినదంట, ఏమీ తినదు, ఉపవాసం ఉంటుంది. ఆ సూర్యుడి వైపు చూస్తూ ఉంటుంది, ఆ ముక్కుతో ఈకలన్నీ పీకేసుకుంటుందంట. ముక్కుతో ఈకలన్నీ పీకేసుకుని బోడిదైపోయినప్పుడు, అప్పుడు ఆహారం తినకుండా ఉన్నప్పుడు చిక్కి ఎంత అయిపోద్దంట, ఎంతలా ఉన్నది ఎంత అయిపోతుంది. అప్పుడు ఆ నూతనంగా దానికి ఈకలు మళ్ళీ వస్తూ ఉంటాయి. కొత్త బలము, కొత్త యవ్వనము, కొత్త బలము వచ్చేసి మళ్ళీ అది మళ్ళీ మొదటి యవ్వనంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాబట్టి మనం కూడా మరి పక్షిరాజుని ఎందుకు బైబిల్లో మనకి దేవుని వాక్యంలో ఎందుకు పెట్టాడు? పక్షిరాజు అనేది మనకు ఒక దేవుని స్వరూపం. అది పక్షిరాజు, 4 ముఖాలు ఉన్నాయి దేవునికి, యేసు ప్రభుకి, దేవునికి. చూసారా? అలాగే ఈ పక్షిరాజుని గురించి చెప్తున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె, పక్షిరాజుల యవ్వనం వలె రొత్తదగుచున్నట్లు మేలుతో మన హృదయాన్ని తృప్తిపడు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. అలసిపోరంట, ఎవో ఒకరికి ఎదురు చూచేవారు అలసిపోరు, సమస్యలక నడిచిపోరు, అలయక పరిగెత్తుతారు, అలసిపోరు, సమస్యలక నడిచిపోతారు. కాబట్టి ఎవో ఒకరికి మనం ఏమాత్రం ఎదురు చూస్తున్నాం చెప్పండి. ఎవో ఒకరికి నువ్వు ఎదురు చూస్తున్నావా? అసలు నీకు నూతన హృదయం వచ్చిందా? నూతన హృదయం వచ్చిన వాళ్ళకి నూతన ఆత్మ వచ్చిందా? యెహోవా కొత్త బలం ఇస్తానంటున్నాడు, నూతన బలం ఇస్తానంటున్నాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పక్షిరాజు ఎవను వలె మనం కూడా బలంగా ఉండాలంటే ఆత్మలో బలంగా ఉండాలి. ఆత్మలో బలం ఇస్తాడు దేవుడు, ఆత్మలో బలం ఇస్తాడు. కాబట్టి మనం ఎవరికి భయపడము, ఎవరికి బెదరము, అదరము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన బలాన్ని నీకు ఇస్తానండి. ఎదురు చూస్తావా? దేవుని కొరకు ఎదురు చూస్తావా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తావా? ఇక ఎప్పుడు ఐహిక విచారాలు, ఉద్యోగాలు, ఇల్లు, ఉద్యోగాలు, ఇల్లు అనుకుంటే మనం ఏమీ దేవుళ్ళు కలగలేము. ఏమి 10 మంది కన్యకల్లాగా అయిపోతాం. 5 కన్యకలు, వాళ్ళు సిద్ధపడే వచ్చారు కానీ నిద్రపోయారు. వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే, వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడలేదు. అక్కడ ఏదైనా శాపం దాపట్టడం నిద్రపోదాం అన్నారు, ఒకవేళ మనకు తెలియదు. నిద్రపోయారు, ఈయన ఆలస్యం అయిపోతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ఏంటి, అప్పుడే రాళ్లే వస్తాడులే ఆ అమ్మాయికి లాగా, సైనికుని భార్య లాగా. కాబట్టి నూతన బలం పొందాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా ఈ మధ్య తగ్గిపోయాను, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనలో తగ్గాను చూసారా ప్రియమైన వాళ్ళారా? యేసుక్రీస్తు నూతన బలం పొందటానికి ఏం చేశాడు? 40 దినాలు వెళ్ళి అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేశాడు. చేయబట్టి నూతన బలం తెచ్చుకొని ఆ సైతాను గారిని ఏం చేశాడు? ఎదిరించాడు. మోషే నూతన బలం పొందటానికి ఏం చేశాడు? ఆ పర్వతం ఎక్కి 40 దినాలు ఆహారము నీరు లేకుండా అక్కడ దేవుని సన్నిధిలో కనిపెట్టి మన కొరకు 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. కాబట్టి ఇలాగా మనం బలం పొందాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడు? నన్ను బలపరచమని అందే నేను, నన్ను బలపరచమని అందే నేను సమస్తమును చేయగలను. ఇవన్నీ బైహార్టెడ్ మీకు రావాలి. చూడండి ఫిలిప్పీలు 4:13 ఇట్ సీమ్స్ ఏమండి, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్ మీ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇంకోసారి ఏమంటున్నాడు పరిశుద్ధ పౌలు భక్తుడు? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కాబట్టి క్రీస్తులో ఉన్నవారికి బలం దేవుడిస్తాడు. ఆత్మలో బలం ఇస్తాడు, శరీరంలో బలం ఇస్తాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ మీరు పైనుండి శక్తి పొందేవారికి ఎక్కడుండాలి? పట్టణంలో నిలిచి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, టైము ఇంకా దాటిపోయింది. కాబట్టి దేవుడు ఈ 3 వాక్యాల ద్వారా దేవుడు ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మనకు నూతన హృదయం ఇస్తానంటున్నాడు, నూతన ఆత్మని ఇస్తానంటున్నాడు, నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవునికి సమర్పించుకుందాం. దయచేసి మనం అందరం లేచి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.